దయమేడుమైన తండ్రి, ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. ప్రభువా, మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ వాక్యం మా హృదయంలో నిలుచున్నట్లుగాను, అది ఫలించినట్లుగాను, మమ్మలను కీడు నుండి తప్పించి మేము మాకును మా చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రయోజనకరులనుగా చేయనట్లుగా మీ వాక్యమును మా హృదయంలో దీవించి ఆశీర్వదించండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ ఉదయకాలమందు మొదటి కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 4:4 చదువుకుందాం. ఇతడేమని రాయబడి ఉన్నదంటే, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఈ వాక్యమును పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పౌలు తన మనసాక్షి, తనకు ఇచ్చే సాక్ష్యం గురించి చెప్తూ ఉన్నాడు. తాను ఎల్లప్పుడూ దైవ చిత్తంలో ఉండేలాగా చూసుకోవటం వలన పౌలు ప్రార్థనాపరుడైనటువంటి వాడై ఆత్మ యొక్క ఆధీనములో ఉంటూ బ్రతికేటువంటి వ్యక్తిగా ఉండటం వలన తాను ఎల్లప్పుడూ మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవటానికి జాగ్రత్త వహిస్తూ ఉండేవాడు. ఏ విషయంలోనైనా సరే ప్రభువు తనలో ఉంచినటువంటి ఆ మనసాక్షి తనను గద్దించకొనుకుండునట్లుగా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. అంటే మనసాక్షి అనేటువంటిది తన మీద నేరారోపణ ఎప్పుడునూ చేయకుండునట్లుగా జాగ్రత్త వహిస్తూ ఉండేవాడు. చాలా మందికి ఈ మనసాక్షి అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి ఆ ఆలోచన కూడా ఉండదు. అందరికీ మనసాక్షి ఉంటుంది. అయితే మనసాక్షి అనేటువంటిది అనేక మందిలో చనిపోయినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అనేక సార్లు వారు దానిని ఓవర్ రైట్ చేయటం వలన మనసాక్షి పనిచేయటం అని పూర్తిగా మానేస్తుంది. ఇక అక్కడ నుండి నువ్వు తప్పు చేసినప్పటికీ, ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ, నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు తెలియజేసేటువంటి దేవుడు ఇచ్చినటువంటి దీపం అది ఆరిపోయి ఉంటుంది. కొద్ది మందిలో ఇది కొంత ఎక్కడో మెనుకు మెనుకుమంటూ వెలుగుతూ ఉంటుంది. నీవు దేవుని బిడ్డవైనట్లయితే మనసాక్షి ఎప్పుడు నువ్వు పనిచేసేటువంటిదిగా నీలో ఉండాలి. అది ఎన్నడూ కూడా ఆరిపోయేటువంటిదిగా ఉండకూడదు. నీవు చిన్న తప్పు చేసినప్పటికీ వెంటనే నీకు అది తెలియజేసేటువంటి విధంగా ఉండాలి. ఈ మనసాక్షి ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో దేవునితో నీవు ఉండేటువంటి ఆ యొక్క సాన్నిహిత్యం అనేటువంటిది, ఆ యొక్క అసోసియేషన్ అనేటువంటిది అంత దగ్గరగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకున్నట్టు అనేటువంటిది ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి లక్షణంగా ఉండవలసి ఉన్నది. మనుషులంగా మనము తప్పులు చేస్తూ ఉంటాం. ఎవ్వరం కూడా తప్పు చేయనటువంటి వారము ఉండం. అయితే ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు, ఆయన యొక్క మెట్టు వేరు, ఆయన యొక్క అంతస్తు వేరు. పరిశుద్ధతలోను ప్రార్థనలోను ఆయన జీవించినటువంటి ఆ యొక్క లెవెల్ అనేటువంటిది మనకు ఎవరికి అందనటువంటిదిగా ఉండినటువంటిది. అందువలననే క్రీస్తు నిమిత్తమై, సువార్త నిమిత్తమై అన్ని శ్రమలను, అన్ని ఇబ్బందులను పడుతూ తాను ప్రభువు నిమిత్తమై సేవ చేయగలిగినాడు. అయితే తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఇందువలన నేను నీతిమంతుడనుగా తీర్చబడను అని చెప్తా ఉన్నాడు. నా మనసాక్షి నా మీద దోషారోపణ చేయటలేదు, కాబట్టి ఇందువలన మాత్రమే నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను నీతిమంతుడనుగా తీర్చబడను అని చెప్తున్నాడు. అంటే నీతిమంతుడుగా తీర్చబడాలని అంటే దేవుడు ఆశించేటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేటువంటిది దేనికి భిన్నమైనటువంటిదిగా ఉన్నదని మనకు తెలుస్తూ ఉన్నది. అంటే మన మనసాక్షి కేవలము మన మీద దోషారోపణ చేయలేదు అనేటువంటి ఆ ఒక్క దానిని బట్టి మనము దేవుని ఎదుట నీతిమంతులంగా నిలవబడగలము. దేవుడు ఆశించినటువంటి నీతి మనలో ఉన్నది. దేవుడు రక్షణను మనకు అనుగ్రహించి మనను జీవములోనికి తీసుకొని వెళ్ళటానికి కావలసినటువంటి అర్హత దానిని బట్టి మనకు ఉన్నది అని కాదు అని చెప్తా ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన యొక్క వెలుగులో ఆయన పరిశుద్ధతతో పోల్చి చూచినప్పుడు, ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చూస్తే, ఏ ఒక్కరైనా సరే, ఏ సమయంలో అయినా సరే, నిన్నును నన్నును మరెవరినైనా సరే దోషులుగా కనుగొనగలరు. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క వెలుగు అటువంటివి ఆయన మనుషుని యొద్ద నుండి ఆశించేటువంటి ఆ యొక్క పవిత్రత అనేటువంటిది అటువంటిది. కాబట్టి దానికి సమంగా ఎవరూ ఉండలేము. ఎందుకంటే వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, మన యొక్క హృదయంలోని ఆలోచనలో మన తలంపులు ఎప్పుడు కూడాను చెడ్డవిగానే ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ రీతిగా మనం చూసినప్పుడు ఏ సమయంలోనైనా సరే ఎవరమైనా సరే మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడుటకైనాను తగినటువంటి వారం కాము. కాబట్టి పరిస్థితి ఆ విధంగానున్నప్పుడు దేవుని యొక్క చిత్తమును మనము చేసి ఆయన ఆశించేటువంటి దానిని మనము చేసి మన ప్రవర్తన ద్వారా మన గుడ్ వర్క్స్ లేకపోతే మంచి క్రియలు అనబడేటువంటి వాటి ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆయన రక్షణను పొందగలిగిన అర్హత మనలో ఏ ఒక్కరికి ఎప్పుడునూ లేదు. కాబట్టి మనము దేవుని యొక్క రక్షణను పొందాలని అంటే మనం చేసేటువంటి మంచి పనులు అనేటువంటివి గాని మన యొక్క మనసాక్షి మన మీద దోషారోపణ చేయకుండా ఉండటం అనేటువంటిది మాత్రమే రీజన్ కాదు. ఇందువలననే పౌలు పై విధంగా చెప్తూ ఉన్నాడు, కేవలం తన మనసాక్షి తనకు ఇచ్చిన సాక్ష్యము కారణంగా తాను దేవుని ఎదుట నీతిమంతుడిగా అంగీకరించబడడు అని చెప్తా ఉన్నాడు. ఈ సమయంలో మనము రోమా సువార్త 3:28 చూసినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉన్నది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము అని అక్కడ వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 5:1 మనం చూచినప్పుడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3:24 మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అని వ్రాయబడి ఉన్నది. ఇక యాకోబు పత్రిక 2:24 మనం చూసినట్లయితే అక్కడ మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి అని వ్రాయబడి ఉన్నది. పై వచనములను మనం గమనిస్తే మనకు పౌలు చెప్పేదానికి యాకోబు చెప్పిన దానికి మధ్య వైరుధ్యం ఉందా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. రక్షణ అనేటువంటిది కేవలం విశ్వాసం ద్వారానేనా లేక విశ్వాసము మరియు క్రియల ద్వారానా, నేను కేవలము యేసును విశ్వసించడం ద్వారానే రక్షణ పొందుతున్నానా లేక నేను రక్షించబడుటకు యేసును విశ్వసించి కొన్ని కార్యములు చేయవలసి ఉన్నదా అనేటువంటి సందేహము కలుగుతూ ఉంటుంది. ఇది మొదటి నుండి కూడాను ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా క్రైస్తవ సంఘములో ఉండినది. ఈ ప్రశ్న ఆధారంగా సంఘమున మధ్య అనేకమైనటువంటి డివిజన్స్ వచ్చినవి. కొందరు ఒక రకంగా భావిస్తే మరికొందరు మరి ఒక రకంగా భావించారు, అర్థం చేసుకున్నారు. దీనిని బట్టి సంఘములు అనేకమైనటువంటి చీలికలు అనేటువంటివి డినామినేషన్స్ అనేటువంటివి రావటం జరిగినది. సరే, 1 కొరింథీయులు 4:4 పౌలు చెప్పిన వివరణ ప్రకారం ప్రభువును విశ్వసించటం వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. ఎందుకంటే రక్షించబడుటకు దేవునికి కావలసిన పరిశుద్ధతను మనుషుడు ఏ విధంగానూ ఎన్నడును తన క్రియల ద్వారా పొందలేడు. అయితే రక్షించబడి దానిలో కొనసాగేటువంటి మనుషుడు క్రీస్తు యొక్క బీజమును కలిగినటువంటి వాడై ఉండటం వలన క్రీస్తు యొక్క లక్షణములను కలిగి తాను ఫలభరితంగా ఉంటాడు. క్రీస్తు ఆశించేటువంటి ఫలములు తనలో కనబడుతూ ఉంటాయి. ఇది మాత్రమే మనం చదివినటువంటి వాక్యములన్నిటిలో కూడాను చెప్పబడినటువంటివి. అంటే మనము రక్షించబడుట అనేటువంటిది కేవలము విశ్వసించట వలన మాత్రమే కలుగుతుంది. అయితే నీవు ఒకవేళ విశ్వసించి రక్షింపబడినటువంటి వ్యక్తి అయినట్లయితే, ప్రభువునందు విశ్వసించుతూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి అయినట్లయితే, నీలో పరిశుద్ధాత్మ అనేటువంటిది నిలిచి ఉంటుంది. కాబట్టి నీవు చెడుగు నుండి తొలగిపోయేటువంటి వాడివై ఉంటావు. నీవు చేసేటువంటి పనులు పరిశుద్ధమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి, అంటే దేవుడు ఆశించేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ ఒక్కదాని చొప్పున మనము ప్రతి క్షణము దేవుని ఎదుట ఏ విధంగానైతే ఉండవలెనో ఆ విధంగా ఉంటున్నాము అనేటువంటిది కాదు. ఎందుకంటే దేవుడు మన పరిశుద్ధతను చూచి పరిశుద్ధత ఆధారంగా మనకు రక్షణను ఇవ్వాలని అంటే ఏ క్షణమునను మనము పరిశుద్ధంగా ఉండలేము. ఎందుకంటే దేవుడు మన యొక్క తలంపులను మన ఊహలను ప్రతి ఒక్కదానిని కూడా చూచేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి తలంపులను కూడా పరిశీలించి చూచినట్లయితే దేవుని యొక్క వాక్యము ప్రతి మనుషుని గురించి సెలవిచ్చేటువంటిది ఏంటంటే, మన తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని మాత్రమే సెలవిస్తున్నది. ఇది ప్రభు యొక్క పరిశుద్ధతను, మన పరిశుద్ధతను రెండింటిని పక్క పక్క పెట్టి చూచినట్లయితే ఉండేటువంటి వ్యత్యాసం అని మనం చెప్పవచ్చు. కాబట్టి మన పరిశుద్ధత, మన మంచి క్రియల వలన మనము రక్షణ అనేటువంటి దానిని పొందలేము, గాని కేవలము క్రీస్తు మన నిమిత్తమై కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తమునందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా మనము విమోచింపబడగలుగుతున్నాము. దాని ద్వారా మాత్రమే మనము ప్రభు యొక్క సన్నిధిలో నీతివంతులంగా తీర్చబడుటకు వీలవుతూ ఉన్నది. కాబట్టి వీరిద్దరు చెప్పినటువంటిది కరెక్టే. ఒకరు చెప్పినటువంటిది ఏంటంటే, దేని వలన మనము రక్షణ పొందగలుగుతున్నాము అనేటువంటిది చెప్పారు. రెండవ వారు అంటే యాకోబు ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడవుగా తీర్చబడి అంటే ఆయన విశ్వాసము నుంచుతూ ముందుకు విశ్వాసము ద్వారా సాగుతున్నావో, నీ యొక్క క్రియలు అనేటువంటివి చెడువుగా ఉండవు, కాని అవి పరిశుద్ధాత్మ నీలో నిలిచి ఉండటం వలన నువ్వు చేసేటువంటి క్రియలు అనేటువంటివి చెడుకు సంబంధించినవిగా ఉండవు, గాని అవి పరిశుద్ధాత్మ ఇష్టపడేటువంటి క్రియలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవలసింది ఏంటంటే, ఇద్దరు రెండో రకములైనటువంటి విషయములను చెప్పలేదు. ఒక ఆయన మొట్టమొదటిది మాత్రమే చెప్పాడు, రెండవ ఆయన దాని తర్వాత జరిగేటువంటిది కూడా చెప్తూ ఉన్నాడు. ఈ విషయమును మనము గ్రహించవలసి ఉన్నది. ఒక వ్యక్తి ప్రభువును విశ్వసించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తికి మొట్టమొదటిగా గ్రహింపు కలుగుతుంది, తర్వాత తనలో పశ్చాత్తాపము కలుగుతుంది, ఆ తర్వాత తాను లోబడతాడు, ఆ తర్వాత క్షమాపణ కోరతాడు. ఈ స్టెప్స్ అన్ని కూడాను పాపి అయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రభు యొక్క రక్షణ యందు విశ్వసించి అంగీకరించబడాలని అంటే ఈ యొక్క స్టెప్స్ అన్ని కూడాను తనలో తప్పనిసరిగా జరుగుతుంటాయి. నీవు పాపివని గ్రహించినప్పుడు నిన్ను నీవు రక్షించుకొనలేవని, క్రీస్తు రక్తము మాత్రమే నిన్ను రక్షించగలదని నీవు గ్రహిస్తావు. అదేవిధంగా పశ్చాత్తాపం కలిగినప్పుడు నీవు చేసినటువంటి తప్పుల నిమిత్తమై మనస్తాపన చెందుతావు. ఆ విధంగా నీవు చేసి ఉండకుండా ఉండవలసినది అని అనుకుంటావు. అంటే అంతకుముందు నీవు చేసినటువంటి యొక్క తప్పిదములన్నీ కూడాను ఎందుకు చేస్తాను, ఎలా చేయగలిగాను, వీటిని నేను చేయకుండానే ఉండవలసినది, ఎలా చేయగలిగాను, నేనెంత పాపిని అని నీవు గ్రహిస్తావు. దాని నిమిత్తమై నువ్వు మనస్తాపన చెందుతావు. ఆ తప్పిదములను ఏ విధంగానైనా సరే సరిచేసుకోవాలని ఆశించేటువంటి వాడవై నువ్వు ఉంటావు. ఇది పశ్చాత్తాపం. ఆ తర్వాత ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత లోబడటం అనేటువంటిది ఉంటుంది. ఈ స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే లోబడుట అనేటువంటి దాని దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు తప్పు చేసిన వారి యొద్దకు సహా వెళ్ళి వారి యొద్ద నీ యొక్క తప్పిదములను సరిచేసుకోనవలసినటువంటి అవసరం రావచ్చు. కాబట్టి ఆ విధంగా నువ్వు లోబడి నీ తప్పులను సరిచేసుకునేందుకు సిద్ధపడినట్లయితే అప్పుడు మాత్రమే నువ్వు లోబడేటువంటి వాడవై అలా చేయగలుగుతావు. ఇది లోబడుట. ఇక ఆ తర్వాత నువ్వు చేసిన తప్పిదము నిమిత్తమై క్షమాపణ అనేటువంటిది కోరుట. ఈ క్షమాపణ కోరటం అనేటువంటిది ఏమిటంటే, నిజమైనటువంటి గ్రహింపు ఉండాలి, దానికి పశ్చాత్తాపం ఉండాలి, లోబడుట. ఈ అన్నిటి యొక్క పర్యవసానమే తదుపరి స్టెప్పే ఏమవుతుందంటే క్షమాపణ కోరటం అనేటువంటిది. ఈ క్షమాపణ కోరటంలో మరలా తప్పిదమును చేయకుండా ప్రభువుపై ఆధారపడనై ఉన్నావు అనేటువంటి కోరిక, నమ్మిక రెండు కూడా ఈవిడి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం బాగా గుర్తించాలి. ఎందుకంటే క్షమాపణ కోరటములో నీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను చేసినటువంటిది తప్పు, ఈ తప్పును మరలా నేనిక చేయను, దీని నిమిత్తమై నేను ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడతాను, ఇక నుండి ఇది చేయకుండా ఉండు నిమిత్తమై నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద ఆధారపడతాను అనేటువంటి కోరిక, నమ్మిక ఈ రెండు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఒక వ్యక్తికి ఉరి శిక్ష పడినది అని అనుకుందాం. అయితే దాని నుండి క్షమాపణ నిమిత్తం మన దేశంలో ఉన్నటువంటి యొక్క చట్టం ప్రకారము కేవలము ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క పాపమునకు క్షమాపణ ఇవ్వగలడు, అతనే ప్రెసిడెంట్. సరే, ప్రెసిడెంట్కి ఆ వ్యక్తి అర్జీ పెట్టుకున్నాడు. అర్జీ పెట్టుకున్న తర్వాత ప్రెసిడెంట్ అతనిని పిలిపించాడు. ఏమయా ఏంటి నీ కేసు అని అడిగాడు. అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, అతను తప్పు చేశాడని, దాని నిమిత్తమై బాధపడుతున్నానని ఏడుస్తూ క్షమించమని, ఇక ముందు ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడతానని ప్రాధేయపడ్డాడని అనుకుందాం. అప్పుడు ప్రెసిడెంట్ గారు క్షమించాడు. అతనికి కలిగినటువంటి ఆ యొక్క గ్రహింపు అనేటువంటిది, పశ్చాత్తాపం అనేటువంటిది, ఆ రెండు కూడాను సరైనవి అని అనుకుంటాం వలన ఆయన క్షమించి ఆ వ్యక్తిని విడుదల చేయమని చెప్పాడు. ఇక ఉరి శిక్ష నుండి విడుదల ఇచ్చేశారు అనుకుందాం. అప్పుడు ఈ వ్యక్తి విడుదల నొందిన తర్వాత అతని గ్రహింపు, పశ్చాత్తాపము, క్షమాపణ అనేటువంటివి సరైనవే అని ఎలా తెలియజేయబడతాయండి? తన యొక్క తదుపరి బ్రతుకును బట్టి, అంటే తాను విడుదల అయిన తర్వాత తన యొక్క క్రియలను బట్టి, తన బ్రతుకు ఆ శైలిని బట్టి మనకు తెలియజేయబడతా ఉంటాయి. ఒకవేళ అలా క్షమించబడినటువంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఇంతకు మునుపు ఉరి శిక్ష పడటానికి కారణం ఏమై ఉన్నదో అలాంటి తప్పే మళ్ళీ చేశాడని అనుకుందాం. అది సరైనటువంటి గ్రహింపు అవుతుందా? అప్పుడు పశ్చాత్తాపము సరైనటువంటిది అవుతుందా? తనకు కలిగినటువంటి గ్రహింపులు, పశ్చాత్తాపములు అనేటువంటివి ఎన్నటికీ కానేరవు. అంటే ఒకసారి నీవు క్షమాపణ కోరి క్షమించబడిన తర్వాత నీ యొక్క ఉద్దేశం అనేటువంటిది, నీ యొక్క కోరిక అనేటువంటిది, నీ యొక్క బ్రతుకు అనేటువంటిది, నీ జీవన శైలి అనేటువంటిది భిన్నముగా ఉండవలసి ఉన్నది. అంటే ఇంతకు ముందు చేసినటువంటి తప్పు మరలా రిపీట్ కాకుండా నీవు జాగ్రత్త పడవలసి ఉన్నది. అప్పుడే అది నీకు అంతకు ముందు కలిగినటువంటి గ్రహింపు కానీ, పశ్చాత్తాపం కానీ, ఇదంతా కూడాను సరైనది అని మనం చెప్పటానికి వీలవుతూ ఉంటుంది. మనం ప్రభు యొద్ద పొందేటువంటి రక్షణ కూడా ఇలాంటిదే. ప్రభు యొద్దకు మనం వెళ్ళి పశ్చాత్తాపముతో ప్రార్థించి ఆయన యొద్ద క్షమాపణ కోరిన తర్వాత ప్రభు క్షమిస్తాడు. ప్రభు క్షమించిన పిమ్మట మరలా మనం అదే రకమైనటువంటి తప్పును మనం చేస్తున్నామంటే, నీకు అంతకు ముందు కలిగినటువంటి ఆ యొక్క గ్రహింపు అయినప్పటికీ, పశ్చాత్తాపం అయినప్పటికీ, నువ్వు క్షమించమని కోరటం అయినప్పటికీ, ఇవన్నీ కూడాను సరైనటువంటివి కావు అనేటువంటి విధంగా మనం దాన్ని తీర్పు తీర్చవలసి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ కూడాను సరైనటువంటివే అయినట్లయితే మరి అన్నటికీ అలాంటి తప్పులు నువ్వు చేయకుండా జాగ్రత్త పడేటువంటి వాడవై ఉంటావు. ఇలాంటివి ఏమీ లేకుండా నీ ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే ఏది పడితే అది చేసుకునేటువంటి మనిషి అయినట్లయితే, నువ్వు నీకు వచ్చినటువంటి యొక్క గ్రహింపు గాని, పశ్చాత్తాపం గాని, ఇలాంటివి ఎప్పుడు కూడాను సరైనవి అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక వ్యక్తికి సరైన గ్రహింపు, పశ్చాత్తాపం వచ్చినప్పుడు అదే తప్పును మరలా తాను చేయకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దేవుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. మనిషి యొక్క తలంపులలోని ఊహలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవిని బైబిల్ తెలియజేస్తున్నది. అంటే మనుషుని సొంత ప్రయత్నం ద్వారా మాత్రమే పాప క్షమాపణను మనము పొందలేము. కాబట్టి దేవుని రక్షణ కేవలము యేసుక్రీస్తు యొక్క కృప, ప్రాయశ్చిత్తం వలన మాత్రమే సాధ్యమనేటువంటిది స్పష్టమవుతా ఉన్నది. ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఇక యాకోబు చెప్పినదే ఏమిటంటే, రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా చేసే తప్పిదములు చేయకుండా జాగ్రత్త పడాలని, సోదరు నుండి తప్పిపోవాలని, కృప ఉన్నది కదా అని తప్పిదములు చేసినా పర్వాలేదు, క్షమించబడతాము అని తప్పిదములు చేస్తూ తిరిగి పాపస్థితికి చేరకుండా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది యాకోబు చెప్పినటువంటి దానికి, పౌలు చెప్పినటువంటి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒకరు ఒకదాని మీద స్ట్రెస్ చేశారు, రెండవ వారు రెండవ కోణంలో స్ట్రెస్ చేయటం అనేటువంటిది జరిగింది. దీని సంక్షిప్త భావం ఏమిటంటే, రక్షణ దేవుని అందరి విశ్వాసం మూలానే జరుగుతుంది. అయితే సరైనటువంటి రక్షణ నుండి దానిలో కొనసాగే వ్యక్తులు దేవుని ఆత్మ పర్యవేక్షణలోనున్న వ్యక్తిగా క్రీస్తు లక్షణములు, అంటే నీతి క్రియలు కనిపిస్తాయి. కీడు నుండి లేక శోధన నుండి తొలగిపోవటం అనేటువంటిది, నీతి యందు నిలిచి ఉండటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. రక్షణ పొందినటువంటి వారు దేవుని చిత్తము తప్పనిసరిగా చేయవలసినది. కాబట్టి వారు ఈ విషయం చేయటంలో జాగ్రత్త పడేటువంటి వారుగా ఉంటారు. అయితే క్రీస్తును ఎరిగినానని నువ్వు చెప్పుకొనుచు, నీ ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వాడు గాను, లోకానుసారముగా జీవించేటువంటి వాడు గాని ఉన్నట్లయితే, నీలో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అనేటువంటిది, ప్రత్యక్షత అనేటువంటిది జరగలేదని చెప్పే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మనము పరిశుద్ధతని అపవిత్రతని రెండింటినీ కలిపి ఉంచలేము. పాలని బురదని రెండింటినీ కలిపి అది పరిశుద్ధమైందని చెప్పగలమా? పరిశుద్ధమైతే పాలలాగానే ఉండాలి, అలాగే అపవిత్రమైనది అయితే బురదలాగానే ఉండాలి. ఈ రెండు కలిపినటువంటిది అపవిత్రమైనటువంటిదే అని చెప్తాం, అంతేగాని పాల వలె పరిశుద్ధమైనటువంటిది అని చెప్పలేము కదా. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించేటువంటి యొక్క పరిశుద్ధత మన హృదయంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి క్రియలు పరిశుద్ధమైనటువంటివై ఉంటాయి. ప్రభువును ఎరిగినటువంటి బిడ్డలందరూ, ప్రభు యొక్క అపోస్తలులందరూ, పౌలు ఇలాంటి వారందరూ కూడాను ప్రభు నిమిత్తమై ఆ దినములలో అన్ని శ్రమలు ఎందుకు పడవలసి వచ్చినది? ఆనాటి ప్రభుత్వము వారికి ప్రభువును నేను ఎరగనని చెప్తే నీవు విడిచిపెట్టబడతావు, నీకు శిక్ష ఏమి విధించబడదు అని చెప్పినప్పుడు వారు ఒక్క మాట చెప్పేసి నేను ఎరగను అని చెప్పి తప్పుకోవచ్చు. కానీ వారి ప్రభుని ఎరిగిన్నాను, ఆయనను విడిచిపెట్టలేనని ఎందుకు చెప్పారు? కాబట్టి దీనిని బట్టి మనం చూసినట్లయితే ఒకవేళ ఈ ఒకసారి రక్షణ పొందిన తర్వాత రక్షణ నీతోనే ఉంటుంది, నీవే తప్పిదం చేసినప్పటికీ ఎలా ఉన్నప్పటికీ నీవు నీ రక్షణను కోల్పోవు అని చెప్పేటువంటి సిద్ధాంతం కనుక కరెక్టే అయినట్లయితే వీరందరూ ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చింది? వీరందరూ కూడాను ఆ విధంగా తప్పించుకొని వారి యొక్క భార్య నుండి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను ప్రభువుని ఎరుగున్నానని చెప్పొచ్చు కదా. వారు కూడా రకరకములైనటువంటి ఎండకు సరిపడినటువంటి గొడుగును వాడుకుంటూ వారి యొక్క భక్తి జీవితంలో కొనసాగి ఉండవచ్చును కదా. ఎందుకు సాగలేదు వారు? కాబట్టి వీటికి మనకి జవాబు కావాలని అంటే ప్రభువును ఎరిగినటువంటి వాడు, ఆయన యొక్క పరిశుద్ధతను హృదయంలో కలిగినటువంటి వాడు ఎప్పుడైనప్పటికీ ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభువును ఎరిగినాననే చెప్తాడు. ప్రభువును ప్రేమించేటువంటి వాడు ప్రభువుని ప్రేమించుతున్నాననే చెప్తాడు, నాకు తెలియదని చెప్పడు. కాబట్టి ఈ విషయమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో రకరకములైనటువంటి సిద్ధాంతములు ప్రబలుతున్నాయి, ఎన్నో రకములైనటువంటి సిద్ధాంతములు. వీటిలో కొంతమంది పండితులైనటువంటి వారు సహితము ఒక్కొక్కసారి తప్పటడుగు వేసేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి సాతానుడు యుక్తిగా తన మాటలను వక్రీకరించుతూ రకరకములైనటువంటి జోష్య భాష్యములను ప్రజల యొక్క మనసులలోనికి చూపించుతూ ఈజీ గోయింగ్ రిలిజన్ ను ఈ దినములలో ప్రజల్లోనికి ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఈ మాటలు అనేటువంటివి అంటే నీవు ఒకసారి రక్షించబడినట్లయితే ఎన్నటన్నటికి నువ్వు ఏమి చేసినప్పటికీ రక్షించబడినటువంటి వాడవే అనేటువంటి వాదన ఎవరికి తేలికగా ఉండదు? ప్రతి ఒక్కరికి తేలికగా ఉంటుంది. ఒక్కసారి నేను రక్షించబడినాను అనేటువంటి ఒక ముద్ర వేసుకున్న తర్వాత నా ఇష్టానుసారంగా బ్రతికి నా ఇష్టానుసారంగా జీవించి నేను మునుపు ఏ విధంగా అయితే ఉండేవాడు అంతకన్నా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయి నా యొక్క క్రియలన్నీయో చెడు క్రియలుగానే జరిగించుకుంటూ నేను రక్షణ కలిగి పరలోకమునకు వెళ్ళగలిగిన అర్హత ఉంటుందా? నాలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు నిమిత్తమును, నాలో ఉన్నటువంటి యొక్క కీడు నిమిత్తమును ఎన్నడను ప్రాయశ్చిత్తము నిమిత్తమై నేను ప్రభు యొద్దకు వచ్చి మరలా నేను ఎప్పుడు కూడాను పశ్చాత్తాప పడినటువంటి దాఖలాలే లేవే? కాబట్టి మనము అర్థం చేసుకునవలసినది ప్రభు నిమిత్తము ఈ లోకంలో మనం నడిచేటప్పుడు ఇరుకును, ఇబ్బందిని, పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ యొక్క పరిస్థితులలో మనము ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులను పడతాం, ఎన్నో మనకు రావలసినటువంటి ప్రయోజనములు కొన్నిసార్లు పోతూ ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేకమైనటువంటి రాయితీలు గాని, స్కాలర్షిప్లు గాని, అవకాశాలు గాని మనం వదులుకొనవలసి వస్తుంది. ఎందుకంటే మనము ప్రభువునకు చెందిన వారము అని చెప్పుకుంటాము. ప్రభువునకు నీవు చెందినవాడవా అని అప్లికేషన్లో అడుగుతాడు. అడిగినప్పుడు అవునండి నేను ప్రభువునకు చెందినటువంటి వాడిని, నేను క్రైస్తవుడను అని చెప్పేటువంటి ధైర్యము నీకు ఉన్నదా? చాలా మంది ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనములను ఆశిస్తూ నేను హిందువుడనేనండి అని చెప్పేటువంటి వారు, క్లెయిమ్ చేసేటువంటి వారు ఉంటున్నారు. వీరే సంఘంలోకి వెళ్ళి అక్కడ పెద్దలుగా కూడా చలామణి అయ్యేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వీరిని ఏమిటండి, మీరు సంఘంలోనేమో క్రైస్తవులు, బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వ రిజిస్టర్స్ లోనేమో మీ యొక్క పేరు చూస్తే హిందువులని వ్రాయబడి ఉన్నది, ఏమిటి ఇది అని అడిగినట్లయితే అదేంటి బ్రదర్ అని ఆర్గ్యూ చేసేటువంటి వారు సహితం ఉన్నారు. ఒకసారి నా యొక్క క్లాస్ లో ఒక కుర్రవాడు వచ్చాడు. అతన్ని నేను ఇదే ప్రశ్న అడిగాను, ఏమయ్యా నువ్వు రిజిస్టర్ లో చూస్తేనేమో ఈ విధంగా ఉంది నీ పేరు, నీవు చూస్తేనేమో ఒక పక్కన ఏదో భక్తి సంబంధమైనటువంటి ఈ యొక్క సేవలో కూడా పాలు పొందుతున్నానని చెప్తున్నావు నువ్వు, ఏమిటి ఇది అని అంటే అదేంటి సార్ అని చెప్తున్నాడు. అదేంటి సార్ అంటే అతనికి ఉన్న ఆ మనసాక్షి ఎలా ఉందో చూడండి, అంటే అది తప్పు అనేటువంటి విషయం కూడా అతనికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అతను. ప్రభుత్వ రాయితీలు పొందుతూ ప్రభుత్వ రిజిస్టర్స్లోనేమో అతను హిందువుడిగా చెలామణివుతూ బయట ఒక క్రైస్తవుడిగా చెలామణివుతూ సేవలో కూడా పాలు పొందుతున్నానండి నేను అని చెప్పేటువంటి ఆ బుద్ధిహీనుడిని ఏమనాలి? ఇంకా ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నేను అన్నాను, ఊరుకోయా నువ్వు మాట్లాడు, ఏమిటి నువ్వు చేసేటువంటి పని? నువ్వు ఇంట్లోనేమో ఆడపిల్లగాను, వీధిలోకి వచ్చినప్పుడు మగపిల్లవాడుగాను ఉండగలవా? ఉండలేమే. మగపిల్లవాడివైతే మగపిల్లవాడివి, ఆడపిల్లవైతే ఆడపిల్లవి, అంతేగాని ఇంట్లో ఆడపిల్లవి బయట మగపిల్లవాడవుతావు, అది కాదే. అలాగే నువ్వు హిందువుడు గాను ఒక చోట, క్రైస్తవుడిగా మరి ఒక చోట ఎలా చలామణి కాయగలవు? ఇది మనుషులకు ఎలా ఉంటుందంటే ఈ దినములలో బుద్ధిహీనత అనేటువంటిది పెరిగిపోతూ ఉంటున్నది. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కటి కూడాను డబ్బుల పరంగా ఆలోచించటం అనేటువంటిది, స్వార్థ ప్రయోజనం అనేటువంటి దానిని మాత్రమే ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళటం అనేటువంటిది అంతే తప్ప, ప్రభు నిమిత్తమై హింసైనను అవమానమైనను మరి ఏదైనప్పటికీ సరే నేను ఎదురిస్తాను, తీసుకుంటాను అనేటువంటి ఆ యొక్క విధంగా క్రైస్తవుల యొక్క దిద్దబాటు అనేటువంటిది ఉండటం లేదు. ఆన్యులు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని కూడాను క్రైస్తవులు కూడా చేస్తూనే ఉన్నారు. ఆఫీసులకు వెళితే చాలండి, ఆఫీసులలో ఉన్నటువంటి ఆ యొక్క అవినీతి ఇంత అంతా కాదు, ఎక్కడ చూసినప్పటికీ అవినీతి అనేటువంటిది అలుముకుపోయి ఉన్నది. డబ్బు పెట్టకపోతే మనం పెట్టుకున్నటువంటి అర్జీ అనేటువంటిది ఎక్కడ కదిలేటువంటి పరిస్థితే లేదు. ఈ యొక్క పరిస్థితులలో ప్రభు నిమిత్తమై నీవు హింసనైనను అవమానమునైనను రాయితీలనైనను మరి ఒక దానినైనను నీవు పోగొట్టుకునేటువంటి వాడుగా ఉండగలుగుతున్నావా? ప్రభువు నీకు కావలసినటువంటివి అనుగ్రహించగలడు. ఒకవేళ నీవు ఆశించినటువంటి వాటిని ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క జీవితంలో పొందలేకపోయినప్పటికీ వీటికి మించినటువంటి ఎన్నో ప్రయోజనగములను ప్రభువు నీకు అనుగ్రహించనై ఉన్నాడనేటువంటి ఆ యొక్క గ్రహింపు నీలో ఉంటున్నదా? ఇది మనుషులలో తగ్గిపోతున్నదండి. గుడికి వెళ్ళినప్పుడు అబ్బా రకరకములైనటువంటి భక్తి విషయములు దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఉంటారు, పిల్లలను సండే స్కూల్కు పంపేటువంటి వారు ఉంటారు. ఆ విధంగా ఎంతో ఏదో దైవ కార్యములలో వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉన్నట్టుగా ప్రదర్శించేటువంటి వారు ఉంటూ ఉంటారు తప్ప, బయటికి వచ్చిన తర్వాత వారి యొక్క భక్తిని మనం చూచినట్లయితే అంత యుక్తిగా చేసేటువంటి కార్యక్రమాలే ఇవి, వీటిలో తప్పు ఏమీ లేదని చెప్పేటువంటి పెద్దలు సహితము తయారవుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనము. నీవు దేవుని వాడవైతే నువ్వు దేవుని వాడవి, నీవు ఇహలోక సంబంధివైనట్టయితే ఇహలోక సంబంధివే. ఈ రెండు రకాలుగా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రయోజనము, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రయోజనము, దీనిలో కొనసాగుతూ నేను కూడా దైవ భక్తుడనేనండి, నేను కూడా సేవ చేసేటువంటి వాడనేనండి, నేను కూడా ప్రభు యొక్క బిడ్డనేనండి అని అనుకుంటూ నువ్వు సాగినట్లయితే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈ విధంగా నీవు ఎంతకాలం నిన్ను మోసం చేసుకోవాలని అనుకుంటావో అంతకాలం నిన్ను మోసం చేసుకునవచ్చు, దాని వలన ప్రయోజనం అనేటువంటిది ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రవర్తన గనక, ఇలాంటి బుద్ధి గనక మనలో ఉన్నట్లయితే దానిని విడిచి నేడే ప్రభు యొద్దకు తిరిగి వచ్చి సరైనటువంటి వ్యక్తిగా, సరైనటువంటి విశ్వాసిగా మనము ప్రభు యొద్ద సాగిలపడి మన జీవితంలో ఆయనకు అర్పించుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయమయుడైన తండ్రి, నీ కృపను మాకు అనుగ్రహించండి. మిమ్ములను సంతోష పెట్టగలిగినటువంటి మంచి క్రియలు మా యొక్క జీవితంలో ఎన్నడూ లేవు. మేము నీ యొక్క చెంత చేరగలిగినటువంటి, రక్షణను పొందగలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితమును మేము ఎన్నడూ పొందలేము. కాబట్టి నీ సేవకుడైనటువంటి పౌలు విశ్వాసము ద్వారా మాత్రమే, కేవలము నీవు జరిగించినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్త బలి అందు విశ్వసించటం మాత్రము ద్వారానే మేము రక్షణ పొందగలము అని చెప్తున్నాడు. అయితే నీ యందు మేము నమ్మిక ఉంచినప్పుడు, మా యందు నివసించనై ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత మేము ప్రభు నిమిత్తమై హింసనైనను, అవమానమునైనను, దూషణనైనను, మరి దేనినైనను పొందుటకు సిద్ధముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో మా యొక్క బ్రతుకు నుండి బయటకు వచ్చేటువంటివి నీతి క్రియలు, మీ సంబంధమైనటువంటి క్రియలు, లోకమునకు భిన్నముగా ఉన్నటువంటి క్రియలు, లోకమునకు భిన్నముగా ఉన్నటువంటి ప్రవర్తన, లోకమునకు భిన్నముగా ఉన్నటువంటి యొక్క థింకింగ్ అనేటువంటిది మాలో ఉండవలసినది. ఇవన్నీయో మాలో ఉన్నావో లేదో మేము చూసుకుంటూ మా హృదయములను పరీక్షించుకొని మమ్ములను మేము మీ యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చి నిజమైనటువంటి విశ్వాసులముగా బ్రతుకున్నట్లుగా మీరే మాకు కృపను అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.